అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం కొమ్మూరి వేణుగోపాలరావు గారు రాసిన మేడలో నీడలు అనే నవల విందాం. రెండవ భాగంలో విశ్వనాథం అన్నగారైన రామనాథం గారు చెల్లెల్ని తమ్ముళ్ళని ఎంతో అభిమానంగా చూసుకుంటూ ఉంటారు. చెల్లెలికి మంచి సంబంధాన్ని చూసి పెళ్లి చేసి తమ్ముళ్ళని ఎంతో బాగా చదివించాలని కష్టపడుతూ ఉంటారు. అయితే విశ్వనాథం ఇంటర్మీడియట్ ముందు వరకు చదివి అన్నగారికి తనని చదివించే స్తోమత లేదని తెలుసుకుని ఇక అంతటితో చదువు ఆపేసి ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఏవేవో ఉద్యోగాలు చేసిన మీదట చివరికి ఫారెస్ట్ గార్డ్గా ఉద్యోగం లభిస్తుంది. అయితే అక్కడే గురువులు అనే వ్యక్తి తన కింద పనిచేస్తూ అతనికి కుడిభుజంగా తయారవుతాడు. ఇలా ఉండగా ఆయనకి ఫారెస్ట్ రైటరు, ఫారెస్ట్ రేంజర్గా ప్రమోషన్స్ వస్తాయి. ఇక అక్రమంగా డబ్బు ఎంతో సంపాదించి ఆ డబ్బు ఇంకా మగవాణ్ణి అన్న అహంకారంతో మద్యానికి అమ్మాయిలకి బానిసవుతాడు. ఇలా ప్రస్తుతం ఉన్న రోజుల్లో లలితమ్మ, విశ్వనాథం గారు ఇద్దరూ ఎంత డబ్బు ఉన్నా సరే తృప్తి లేకుండా ఒంటరిగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అయితే విశ్వనాథం చిన్నబ్బాయి అయిన సుందరం ఇంట్లో గొడవపడి బయటికి వెళ్ళిపోతాడు. దాని గురించి తల్లి ఎంతో బాధపడుతూ ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది. అయితే చిన్న కూతురు అయిన ఆశ ఒకసారి తల్లికి చెప్పి తండ్రికి తెలియకుండా అన్నని కలిసి వస్తానని బయలుదేరుతుంది. ఇక తరువాత ఏం జరిగిందో తెలుసుకుందాం. ఆశ ఎవరికోసమైతే బయలుదేరిందో ఆ చిన్నన్నయ్య సుందర్రావు. పెద్ద కొడుకు రామం కంటే 4 ఏళ్ళు చిన్న. సుందరం ఎర్రగా, సన్నగా, చిన్నగా ఉండేవాడు. అతనికి చిన్నప్పటి నుండి చదువు అంటే అమిత ఆసక్తి ఉండేది. వీడు బాగా చదువుకుని ఎంతో పైకి వస్తాడు అని విశ్వనాథం గారు నిశ్చలంగా ఉండేవారు. సుందరం రామాన్ని చూశాడు. అయితే అతను అట్టే చదువు మీద ఆసక్తి లేనట్లుగా, ఇంటి రీతిని పట్టించుకోనట్లుగా ఉండేవాడు. అతని వలన తన తల్లిదండ్రులకి కష్టంగా ఉండడం అతను గ్రహించి తను బాగా చదవాలి అనుకున్నాడు. ఇక తండ్రి రామాన్ని ఇంజనీరింగ్ చదివించుదామనుకున్నాడు. అతనేమో చదవలేకపోయాడు, తను దాన్ని సాధించాలి అంటూ సుందరం పట్టుదలతో చదివాడు. అతనికి ఇంటర్మీడియట్లో క్లాస్ వచ్చింది. గబగబా అన్ని ఇంజనీరింగ్ కాలేజీలకి అప్లై చేశాడు. అతనికి సీటు వచ్చింది. కానీ ఎంత ప్రయత్నించినా కాకినాడలో మాత్రం రాలేదు. విశ్వనాథం గారు తన పలుకుబడి ఉపయోగించారు, కానీ ప్రయోజనం లేకపోయింది. అతనికి సీటు విశాఖపట్నంలో వచ్చింది. అవి రామం బీఏ పాస్ అయ్యి జీవితంలో ఎలా సెటిల్ అవుదామా అని సతమతమవుతున్న రోజులు. ఇంట్లో పరిస్థితి అంతగా బాగుండలేదు. ఆ సమయంలో సుందరాన్ని దూరంగా పంపడం తల్లిదండ్రులకి అస్సలిష్టం లేదు. అయినా చేసేదేముంది. ఇక ఒకరోజు సుందరం విశాఖపట్నం వెళ్ళి ఇంజనీరింగ్ కాలేజీలో చేరి చదువు ప్రారంభించాడు. అతనికి చిన్నప్పటి నుండి ఆటలంటే అభిరుచి. క్రికెట్ అంటే చెవి కోసుకుంటాడు. వీలున్నప్పుడల్లా క్రికెట్ ఆడేవాడు, లేకపోతే చదువుకునేవాడు. సుందరం అన్నలాగా బలవంతుడు కాదు. అతని శరీరం కోమలమైనది, మనస్సు ఎంతో మృదువైనది. అతనిది సహజంగా సిగ్గుపడే స్వభావం ఎక్కువ, మాటకారి కాదు. క్రమంగా 1-7 గడిచి 2-7లోకి ప్రవేశించాడు సుందరం. అతను మరీ శ్రద్ధగా చదవసాగాడు. యూనివర్సిటీలో క్రికెట్ ఆటలో కూడా అంతే ప్రావీణ్యం చూపేవాడు. అంతర్విశ్వవిద్యాలయాల క్రికెట్ జట్టుకు అతను సెలెక్ట్ అయ్యాడు. ఒకరోజు క్రికెట్ ఆటలో ఎక్కువ పరుగులు చేసి అలసిపోయిన శరీరంతో ఇంటికి వచ్చాడు. ఒళ్ళంతా పచ్చిపుండుగా ఉంది. అతని రూమ్మేట్తో కాసేపు కబుర్లు చెప్పి పడుకున్నాడు. అంతటి అలసటి మీద హాయిగా నిద్రపట్టవలసింది. కానీ ఎంత అవస్థపడినా కన్ను మూతపడడం లేదు. అర్ధరాత్రి వరకు అలాగే జాగారం చేస్తూ గడిపాడు. ఇంతలో అతని రూమ్మేట్ లేచి లైటు వేసి చదువుకుంటున్నాడు. సుందరానికి కూడా చదువుకోవాలని ఆరాటం కలిగింది. లేచి కూర్చుని పుస్తకం ముందు పెట్టుకుని చదువుదామని ప్రయత్నించాడు. తల బద్దలవుతున్నట్లుగా విపరీతమైన బాధ. అతను భరించలేకపోయాడు. ఆయాసంగా కళ్ళు మూసుకుని పడుకున్నాడు. తెల్లవారేసరికి అతని ఒళ్ళు సలసలమని కాగిపోతోంది. ఎలాగోలా ఓపిక చేసుకుని లేచి జ్వరం చూసుకున్నాడు. 104 డిగ్రీలుంది. స్నేహితుడు భయపడి గబగబా పోయి డాక్టర్ని తీసుకుని వచ్చాడు. డాక్టర్ వచ్చి మందిచ్చి జాగ్రత్తగా చూస్తూ ఉండాలని చెప్పిపోయాడు. రోజూ వచ్చి చూసిపోతూనే ఉన్నాడు డాక్టరు. రూమ్మేటు శ్రమపడి చేయవలసిన సపర్యలన్నీ చేస్తూనే ఉన్నాడు. కానీ అతనికి జ్వరం మాత్రం తగ్గడం లేదు. ఇంటికి వైరిస్తానంటే సుందరం వద్దంటాడు. ప్రతి చిన్న విషయానికి కంగారు పడడం అతనికి అసహ్యం. మరికొన్ని రోజులకు జ్వరం తిరుగుముఖం పట్టింది. కానీ మనిషి మరీ నీరసించిపోయాడు. ముఖంలో కళ నశించింది. ఒంట్లో అతి నిస్సత్తుగా ఉండేది. అలాగే క్లాసులకి పోయి వస్తూ ఉండేవాడు. ఒకరోజు మళ్ళా జ్వరం తగిలినట్టుగా అనుమానంతోచి థర్మామీటర్ తీసి చూసుకున్నాడు. 101 ఉంది. అతనికి అర్థం కాలేదు. మానసికంగా ఘాతం కలిగింది. అవతల పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి. తనకి చూస్తేనేమో అనారోగ్యం. అలాగే నెట్టి వేసుకుని తిరిగాడు కొన్ని రోజులు. నెల రోజులకి జ్వరం తగ్గింది. ఇదివరకెప్పుడూ ఇలా లేదు. అతనికి ఇప్పుడు పుస్తకం ముందు పెట్టుకుని చదువుతోంటే కళ్ళు చెదిరిపోతున్నట్లుగా, కణతలు పగిలిపోతున్నట్లుగా, తలంతా గజిబిజి అయిపోతున్నట్లుగా బాధగా ఉంటోంది. దీనికి పరిష్కారం ఏమిటో తెలియక ఒకరోజు రిక్షా ఎక్కి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఆ డాక్టర్ ఎవరో అంతకుముందు సుందరానికి తెలీదు. బోర్డు కనిపించింది. డిగ్రీ చూసి పర్వాలేదనుకుని లోపలికి వెళ్ళాడు. లోపల ఎవ్వరూ పేషెంట్లు కనపడలేదు. కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. సుందరం నీరసంగా ఒక కుర్చీలో కూర్చున్నాడు. అతనికి కళ్ళు తిరుగుతున్నట్లుగా ఉంది. ఇంతలో లోపల నుంచి ఒక డాక్టర్ వచ్చాడు. ఆయన పచ్చని పసిమితో మిసమిసలాడుతున్నాడు. ఆయనకి గడ్డం ఉంది. 60 ఏళ్లు పైనే ఉంటాయి. "మై డియర్ యంగ్ మ్యాన్, నీకోసం ఏం చేయగలను?" అన్నాడు డాక్టర్ ముందుకు వచ్చి. "నాకు జ్వరం వస్తోంది" అన్నాడు సుందరం. డాక్టర్ చేయి పట్టుకుని పరీక్ష చేశాడు. "ఎన్ని రోజుల నుండి? ఏమిటి? ఎలా?" అని వివరాలన్నీ అడిగాడు. సుందరం విపులంగా తెలియజేశాడు. ఆయన కొంచెం ఆశ్చర్యపడి, "వాట్, ఇన్ని రోజుల నుంచి జ్వరం తగ్గలేదా? ఇది డెఫినెట్గా టైఫాయిడ్" అన్నాడు. సుందరం హృదయం జల్లుమంది. "ఏమిటి, టైఫాయిడా? అయితే నేను లేచి ఎలా తిరగగలుగుతున్నాను?" అన్నాడు పాలిపోయిన ముఖంతో. "వాట్ ఈస్ దేర్? అదంత కష్టమైన విషయమేమీ కాదు. షర్టు విప్పేయి, నేను పరీక్ష చేయాలి" అని డాక్టర్ స్టెథోస్కోప్ తీసుకుని సుందరాన్ని పరీక్ష చేశాడు. ఆయన ముఖంలో మళ్లీ ఆశ్చర్యం ప్రతిఫలించింది. "ఇది టైఫాయిడ్ కాదు" అన్నాడు. సుందరం హృదయానికి ఊరట కలిగినట్లయింది. కాని ఇంతలోనే ఆయన పిడుగుపడినట్లుగా, "ఇది టీబీ" అన్నాడు. సుందరానికి నెత్తిమీద ఎవరో మోదినట్లయింది. విద్యుత్ఘాతం తగిలినట్టుగా వణికాడు. డాక్టర్ వంక జాలిగా చూశాడు. ఆయన అతని భుజం తట్టి ధైర్యం చెబుతున్నట్లుగా, "భయపడుతున్నావా మై డియర్ యంగ్ మ్యాన్? అలాంటిదేమీ అవసరం లేదు. చాలా ప్రిలిమినరీ స్టేజెస్లో ఉంది. అసలు చెప్పాలంటే గ్లాండ్స్ వాచాయి అంతే. ఇలాంటి కేసులు నేను ఎన్నో నయం చేశాను. వరుసగా రోజు నా దగ్గరికి 15 రోజుల పాటు వచ్చావంటే రోగాన్ని నామరూపాలు లేకుండా చేయగలను. డైలీ 1 ఇంజెక్షన్, దట్స్ ఆల్" అంటూ లోపలికి పోయాడు. సుందరానికి ఆయన మాటలేం వినిపించడం లేదు. "టీబీ, టీబీ, ఇదివరకు ఎవరికో వచ్చిందని తెలిస్తే అయ్యో" అని జాలిపడే సన్నివేశం. చివరికి ఎకాయికి వచ్చి తననే చుట్టుముట్టినప్పుడు అతని కళ్ల ముందు చీకటి చీలికలు ఏర్పడ్డాయి. డాక్టరు లోపల నుండి ఒక చేత్తో పెద్ద కిరసనాయిల్ సీసా వంటి సీసాతో గదిలోకి వచ్చాడు. రెండో చేతిలో ఇంజెక్షన్ సిరంజి ఉంది. ఆ సీసాలో సగానికి పైగా ఎర్రని ద్రావకం ఉంది. సుందరం ఆయన వంక భావశూన్యంగా చూస్తున్నాడు. ఆయన ద్రావకం సీసా మూతి వరకు వచ్చేటట్లు సీసా వంచి అందులో సిరంజి ముంచి లోపలికి ఎక్కిస్తున్నాడు. మందు ఎక్కిస్తూ అన్నాడు, "నీవు వాడి దగ్గరికి వీడి దగ్గరికి పోకుండా నా దగ్గరికి రావడం మంచి పనైంది. వాళ్ళు బ్లడ్ టెస్ట్ అని, ఆ మందులు ఇవి అని చెప్పి హడలుగొట్టేస్తారు. ఈ మందు నేనే కనిపెట్టాను. ఇది వజ్రాయుధం లాంటిది. ఇది తీసుకుంటే ఇంకేమీ వాడనక్కర్లేదు. దీన్నిప్పుడు మదనపల్లి శానిటోరియంలో తెగ వాడుతున్నారు. ఇందులో సిరంజి స్టెరిలైజ్ చేయక్కర్లేదు. మందు ఎక్కించడం పూర్తి చేసి ఆయన సుందరం దగ్గరికి వస్తూ బట్టల మీద వేస్తాను" అన్నాడు. సుందరానికి ఈ వాలకం చూస్తే ఆ అయమయ స్థితిలో కూడా విపరీతమైన భయం వేసింది. ఏమైనా సరే ఇంజెక్షన్ తీసుకోకూడదు అనుకున్నాడు. ఇదెక్కడ ఇంజెక్షన్ ఇవ్వడం? కానీ తన ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండానే ఆ విచిత్రమైన డాక్టరు తన పని తను చేసేస్తున్నాడు. "ఇహ చేసేదేమీ లేక పడుకుంటాను" అన్నాడు సుందరం హీనస్వరంతో. "నో నో, నాట్ నెసెసరీ. బట్టల మీదనైనా సరే కూర్చోపెట్టి చేసేయడమే నా స్పెషాలిటీ" అంటూనే ఆయన కిసుక్కుమని పొడిచేశాడు. సుందరానికి వర్ణించనలవిగాని బాధ కలిగింది. గట్టిగా కళ్ళు మూసుకుని పెదవులు బిగబెట్టాడు. "ఏమీ నొప్పి ఉండదే, ఇప్పుడు లేచి కూర్చో, భయం లేదు" అన్నాడు డాక్టరు. సుందరం కళ్ళు మూసుకునే, "చచ్చే నొప్పిగా ఉంది, పైగా కళ్ళు తిరుగుతున్నాయి, పడిపోతాను" అన్నాడు బలహీనంగా. ఆయన అతన్ని బల్ల మీద పడుకోబెట్టి, "జస్ట్ నెర్వస్నెస్, అంతేకంటే మరేం కాదు" అంటూ తన చైర్లోకి వచ్చి కూర్చున్నాడు. ఇక ఒక 1/2 గంట గడిచాక సుందరం వెళ్ళిపోవడానికి లేచాడు. "రేపు మళ్ళీ రా మై డియర్ యంగ్ మ్యాన్" అంటూ, "నా ఇంజెక్షన్ ఎంత వండర్ఫుల్గా రిలీఫ్ ఇస్తుందో నువ్వే చూస్తావుగా" అని ఆయన లేచి మరోసారి భుజం తట్టి ధైర్యం చెప్పాడు. సుందరం బ్రతుకు జీవుడా అంటూ బయటపడ్డాడు. అతని మనసంతా అల్లకొల్లోలమైపోయింది. ఈ ప్రపంచమంతా చీకటిమయమైపోయినట్లుగా తోచింది. తాను ఏం నేరం చేశాడు? ఎందుకు తనకి ఈ శిక్ష? తనకేమి తురలవాట్లు లేవు. కనీసం సిగరెట్లు కూడా కాల్చడు. ఎలా సంభవించింది విపరీతం అంటూ ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ రాత్రి హాస్టల్లో తన మంచం మీద పడుకుని మనసుని కాల్చుకు తినే ఆలోచనలతో అలుముకుని చిత్రవత చేసే భయాలతో గడిపాడు. తన భవిష్యత్తు ఆశలు అన్నీ విధి అనే కత్తుల బోనులో పడి తునాతునకలైపోయినట్లుగా గోచరించసాగాయి. ఇంతలో అతనికి మెరుపు మెరిసినట్లు ఒక ఆలోచన సోకింది. అసలు ఈ డాక్టర్ వాలకమంతా విచిత్రంగా ఉంది. వెర్రివాడేమో, ఏదైనా పెర్వర్టెడ్ అయి ఉండొచ్చు. ఈ యోచన రాగానే అతనికి ఏదో ఆశ కలిగినట్లయింది. వంకింత శాంతి లభించినట్లయింది. మరునాడు స్పెషలిస్ట్ దగ్గరికి పోవాలి, పరీక్ష చేయించుకోవాలి అనుకున్నాడు. మానసికంగా అలసిపోయి ఏ తెల్లవారుజామును కాస్త నిద్రపోయాడు. కానీ అతని ఆశ నిరాశే అయింది. స్పెషలిస్టు అతి జాగ్రత్తగా పరీక్ష చేసి ఎక్స్రేలు కూడా తీయించి చూసి చాలా ప్రాథమిక దశలో రోగం ఉన్నదని నిర్ధారణగా తేల్చాడు. ఒకటి రెండేళ్ల పాటు చదువు మానేయాలి అన్నాడు. మంచం మీద నుంచి కాలు పెట్టకుండా ఆరేడు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలన్నాడు. మానసికంగా కూడా ఏమాత్రం పరిశ్రమ పనికిరాదన్నాడు. ఇక ఇంటికి వెళ్ళిపోయి నీడ పట్టున హాయిగా ఉండమన్నారు. మంచి టానిక్ ఫుడ్స్ తీసుకుంటే చాలని, ఇంజెక్షన్లు అవి అవసరం లేదని చెప్పాడు. సుందరం ఇదంతా విని హతాశుడయి ఇంటికి వచ్చాడు. అతని తల దిమ్మెక్కిపోయింది. భయంకరపు ఊహలతో తన చదువు వదిలిపెట్టి విద్యార్థి జీవితాన్ని వదిలిపెట్టి ఇంటికి వెళ్ళిపోవడమా అంటూ అతను కురుంగిపోయాడు. అందరూ అడుగుతారు ఎందుకు వచ్చేశావని. తన స్థితి తల్లిదండ్రులకు గుండెల్లో గుణపమవుతుంది. వాళ్ళు విలపిస్తారు, కృశించిపోతారు. తను మంచం మీద కదలకుండా పడుకుని ఉంటాడు. తండ్రి తన ఎదురుగా అటూ ఇటూ తిరుగుతూ ఉంటే తనకి ఇబ్బందిగా ఉంటుంది. ఒకటి రెండు సంవత్సరాలు చదువుకు ఉద్వాసన చెబితే తన సీటు అలా ఉంచుతారని నమ్మకమేమిటి? ఒకటి రెండు రోజులు ఇలా ఆలోచనలతో పరిష్కారం కోసం సుందరం అతలాకుతలమైపోయాడు. అలా ఉన్నావే అని అడిగాడు రూమ్మేట్ ఒకరోజు. ఏమీ లేదని చెప్పి ముభావంగా ఊరుకున్నాడు సుందరం. ఆ సాయంత్రం ఒక్కడే అలా ఫామ్ బీచ్కి వెళ్ళి షికారుకు వెళ్ళాడు. స్వచ్ఛంగా అందంగా కొట్టుకు వచ్చే సముద్ర తరంగాలు, సూర్యాస్తమయ సోనిమ సౌందర్యం అతనికి అజ్ఞాతమైన ఉత్తేజాన్ని ఇచ్చాయి. అతను ఇసుకలో కూర్చున్నాడు ఒంటరిగా. కాస్త దూరంలో జాలరివాళ్లు చేపలు పడుతున్నారు వలవేసి. సముద్ర మధ్యాన నలుసుల్లాగా రెండు మూడు పడవలు కదిలిపోతున్నాయి. నీలం కురుస్తున్నట్లు పైన ఆకాశం, వెలుగు చీకట్లలో మూసుకుపోతూ దూరంగా క్షితిజం. ప్రకృతి ఇది, సహజమైన జీవితమిది. నిర్మలత్వం మూర్తి భవించినట్లు ఉంది. ఇందులో నివసించడానికి తనకు చోటు లేదా? పిరికివాణిలాగా పారిపోవాలా అంటూ ఆలోచిస్తూ లేదు లేదు అని సముద్ర గర్భం నుంచి ఏదో అజ్ఞాత శక్తిని అరిచినట్లయింది. నా హృదయం అనుకున్నాడు మనసులో. అతని కళ్ళు వింతకాంతిలో మెరిశాయి. ముఖమంతా చరాలుమని రక్తం ప్రవహించినట్లయింది. శరీరమంతా కొత్త అనుభూతితో స్పందించింది. అతనికేదో ఆలోచన వచ్చి తెగింపు వచ్చింది. ఈ విషయం నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియకూడదు, నాలోనే దాచుకోవాలి. నేను చదువు మానకూడదు, కృశించిపోకూడదు, నలిగి నశించిపోకూడదు అని అతను దృఢనిశ్చయుడయ్యాడు. ఇక చీకటి తెరలు అలుముకున్నాక లేచి హాస్టల్ వైపు దారితీశాడు. తాను హాస్టల్లో ఉండడం చాలా ఇబ్బంది అనుకున్నాడు సుందరం. తను జబ్బు మనిషి కదా, ప్రతి విషయంలోనూ ఎంతో జాగ్రత్త తీసుకుని ఉండాల్సినవాడు. ఉదయం లేచినప్పటినుంచి ఎంతో కార్యక్రమం ఉంటుంది. అందుకని ఊళ్ళోనే ఓ ఇంట్లో గది అద్దెకు తీసుకుని ఒకరోజు తాను హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నట్లు రూమ్మేట్కి చెప్పాడు. నాకు విడిగా ఉండాలని ఉంది. అదీ కాక నాకు రోజు బజారు పోవాల్సి వస్తోంది. సాయంత్రాలు బస్సులో యూనివర్సిటీ నుండి అక్కడికి పోయి రావడం ఇబ్బందిగా ఉంది. ఊళ్ళో ఉంటే రోజు పొద్దున ఇక్కడికి బస్సులో వచ్చి సాయంత్రం వెళ్ళిపోతూ ఉండొచ్చు. మళ్లీ మళ్లీ బస్సు ఎక్కే పని ఉండదు. అంతేకాక నాకు ఎప్పుడూ ఒకే చోట ఉండే ఇష్టం ఉండదు అన్నాడు సుందరం. ఇక రూమ్మేట్ ఏమీ మాట్లాడలేదు. ఇలా సుందరం ఊళ్ళో తీసుకున్న గదికి వచ్చి చేరాడు. అతనికి బలహీనంగా ఉండడం ఏమీ తగ్గలేదు. తనకి సరిగ్గా అవసరమైన దానికన్నా రవ్వంత కూడా అలసట చెందకూడదు అనుకున్నాడు. మామూలుగా 6 గంటలకెల్లా నిద్రలేచేవాడు. కాఫీ పూర్తిగా మానేశాడు. పొద్దున్నే కోడిగుడ్డు పాలు తీసుకునేవాడు. ఆ అన్నం కూడా హోటల్ నుంచి క్యారియర్ తెప్పించుకునేవాడు. అత్యవసరమైతే గాని మంచం మీద నుంచి దిగేవాడు కాదు. బస్టాండ్ దాకా రిక్షాలో వెళ్లేవాడు. అతను నడిచేదంతా కాలేజీ పరిసరాల్లోనే. కానీ ప్రాక్టికల్స్ చేస్తున్నా, థిరీ క్లాస్ శ్రద్ధ ఉంచి వింటున్నా సరే చాలా శ్రమపడాల్సి వచ్చేది. గదిలో రాత్రులు చదువుకునేటప్పుడు ఎంతో కష్టంగా ఉండేది. ఒక అరగంట సేపు చదివేసరికి శక్తి అంతా ఉడిగిపోయినట్లుగా నిస్త్రాణగా ఉండేది. ఓపిక ఉన్నంతవరకే చదివి పడుకునేవాడు. మొదటి రోజుల్లో నిద్ర పట్టేది కాదు, మనసు కలతగా ఉండేది. మెల్లిగా అలవాటు చేసుకున్నాడు సుందరం. కానీ మానసికమైన సంఘర్షణ ఎక్కువగా ఉండేది. ఏ కారణం చేతనైనా దినచర్యలో ఒంకింత లోపం జరిగినా పెద్ద అపరాధం జరిగిపోయినట్లు యాతనగా ఉండి అస్థిమితంగా ఏదో అవరోధం కలిగినట్లుగా ఫీల్ అయ్యేవాడు. మెట్లు ఎక్కేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి వచ్చేది. అతి మెల్లగా అడుగు తీసి అడుగు వేస్తున్నట్లుగా నడిచేవాడు. ఒకరోజు మృదులంగా మెట్లు ఎక్కి వస్తున్నాడు. ఇంతలో పైనుండి అతని స్నేహితుడు ఒకడు దిగి వస్తూ సుందరాన్ని చూసి గట్టిగా నవ్వి, ఏమిటోయ్ అంత సుతారంగా నడుస్తావు, ఎప్పుడూను, పైగా క్రికెట్ ప్లేయర్వి కూడాను, టీబీ పేషెంట్ లాగా ఈ వీక్నెస్ ఏమిటి అనేశాడు. సుందరానికి గుండె జల్లుమంది. తన ప్రవర్తన అంత ఎబ్బెట్టుగా ఉన్నదా? తను జాగ్రత్తగా ఉన్నట్లు లోకానికి కనిపించకూడదు అనుకున్నాడు. ఇక అప్పటి నుండి గబగబా ఎక్కి దిగుతుండేవాడు. చూసేవాళ్లకి చాలా చలాకీగా ఉన్నట్లు కనిపించాలని తాపత్రయపడేవాడు. అలా గబగబా నడిచినప్పుడు గుండె వడివడిగా కొట్టుకునేది, ముచ్చెమటలు పోసేవి. ఇట్టే అలసిపోయేవాడు. ఓ మూలకు పోయి ఎవరూ చూడకుండా చెమట తూడ్చుకుని గోడకు ఆనుకుని విశ్రాంతి తీసుకునేవాడు. తాను అలా తొందరపడకూడదు అనుకునేవాడు. కానీ ఎంత కూడదనుకున్నా ఒక్కోసారి కొన్ని కొన్ని తప్పించుకోవడం దుస్సాధ్యం. ఒకరోజు అతని మిత్రులంతా వచ్చి 2 రోజుల్లో జరగబోయే క్రికెట్ మ్యాచ్లో పాల్గొనాలి అన్నారు. నాకు ఒంట్లో బాగోలేదు, ఆడలేను అన్నాడు సుందరం. ఓపెనింగ్ బ్యాట్స్మెన్వి, నువ్వు లేకపోతే ఎలాగయ్యా మహానుభావా? మన టీం విజయమంతా నీ మీదనే ఆధారపడి ఉంది అన్నారు వాళ్ళు. నన్ను క్షమించండి, నాకు శక్తి లేకపోతే ఎలా ఆడేది అని ఇంకా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ అన్నాడు సుందరం. ఏమిటి నీ ఒంట్లో బాగాలేనిది? బయటికి బాగానే కనిపిస్తున్నావే, అదేం లాభం లేదు, నువ్వు వచ్చేదాకా మేం కదలం అని పంతం పట్టి కూర్చున్నారు వాళ్ళు. వాళ్ళు అన్నది నిజమే. శరీరాన్ని గురించి అమిత శ్రద్ధ వహించడం వలన అతనిప్పుడు బయటికి ఆరోగ్యంగా కనిపిస్తున్నాడు. ముఖంలో కల వచ్చింది. ఏ ఉపాయం చెప్పి తప్పించుకోవాలో అతనికి పాలు పోలేదు. అవతల వాళ్ళు మొండికెత్తారయ్యే. చివరికి అంగీకరించక తప్పలేదు. తన పరిస్థితికి అతనికి ఏడుపొచ్చింది. ఏం చేయగలడు, ఏమని చెప్పగలడు? ఇక క్రికెట్ మ్యాచ్ మీదకు అడుగు పెడుతున్నంత వరకు అతని మనసులో యమచరణ అనుభవిస్తూనే ఉన్నాడు. డాక్టర్ మాట ఇప్పటికే తను కాదన్నాడు. విధికి ఎదురు తిరిగాడు. హడలిపోయి ఇంటికి పరిగెత్తకుండా ధైర్యంగా నిలబడి కర్మతో పోరాడుతున్నాడు. ఒక్క నిమిషం సంఘర్షణ లేకుండా లేదు. శాంతి నశించింది, అయినా తను కృతకృత్యుడవుతున్నాడు. కొంతవరకు సాధించగలుగుతున్నాడు. ఇప్పుడు టెంపరేచర్ రావడం లేదు. నీరసం చాలా వరకు తగ్గింది. కొంచెం వెయిట్ పెరిగినట్లుగా ఉంది శరీరం. డాక్టర్ సహాయం లేకుండా సొంతంగా ఇన్స్పిరేషన్తో ముందుకు పోగలుగుతున్నాడు. కానీ మ్యాచ్ మొదలైన మరుక్షణం నుండి అతను ఇదంతా మరిచిపోయాడు. ఆటరందిలో పడ్డాడు. అతనికి ఉద్రేకం వచ్చింది. ఆవేశంతో ఆడాడు ఆట మొత్తం. ఆనాడు ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాడు సుందరమే. మిత్రులంతా వచ్చి అతన్ని అభినందించారు. ఆ సందడిలో గేమ్ స్పిరిట్లో అతనికి తన ఆయాసమే తెలియలేదు. బలహీనత స్ఫురించలేదు. కానీ గదికి వచ్చిన మరుక్షణంలో అతన్ని ఇవన్నీ ఉక్కిరిబిక్కిరి చేశాయి. నీరసంగా కుర్చీలో కూలబడ్డాడు. వాళ్లంతా చెమటలు కమ్మివేశాయి. మనసంతా గందరగోళంగా ఉంది. ఒక పావుగంట విశ్రాంతి తీసుకుని మెల్లిగా లేచి థర్మామీటర్ తీసి టెంపరేచర్ చూసుకున్నాడు. అతని ఒళ్ళు జల్లుమంది. నిలువునా వణికాడు. టెంపరేచర్ 2 డిగ్రీలు ఎగబాకింది. అతనికి ఏడుపొచ్చినంత పనైంది. చికాకు వేసింది. తన మీద తనకి కోపం వచ్చింది. అసహ్యం కలిగింది. ఛీ, ఏం పని చేశాను అని కుంగిపోయాడు. ఇన్నాళ్ళు అతనెంతో జాగరూకతతో కూడబెట్టింది పనికిరాని ఆట కోసం ఖర్చు పెట్టేశాడు. తన దేహం నుండి 5-6 పౌండ్ల బరువు ఒక్కసారిగా తగ్గిపోయినట్లు, ఇన్నాళ్ళ అభివృద్ధి అంతా వృధా అయిపోయినట్లు బాధపడ్డాడు. కాబట్టి దీనికి ప్రతిగా మళ్లీ కొంతకాలం మరింత దీక్షతో వ్యవహరించాలి అనుకున్నాడు. 5-6 రోజులు కాలేజీకి సెలవు పెట్టేశాడు. గది నుండి కాలు బయటికి పెట్టలేదు. తిరిగి టెంపరేచర్ తగ్గిపోయింది. కొన్నాళ్లకి ఎంతో అభివృద్ధి కనిపించింది. కానీ ఏ పని చేస్తున్నా కదిలినా మెదిలినా తాను టీబీ పేషెంట్నన్న స్మృతి మాత్రం విడిచిపెట్టిపోవడం లేదు. ఒకసారి అతడు అద్దెకుంటున్న ఇంటి యజమాని అతన్ని లోపలికి పిలిచి పనివాడు రానందువలన అక్కడున్న పెట్టే పక్క గదిలో పెట్టడానికి తనకి కాస్త సహాయం చేయమని కోరాడు. సుందరానికి తప్పనిసరి అయింది. సాయం పట్టి వచ్చి ఉసూరుమంటూ మంచం మీద వాలిపోయాడు. ఇహ రోజంతా దాన్ని గురించే మనసులో ఆవేదన. ఇలా కొన్ని రోజులు గడిచాక ఒకనాడు అతను హాస్టల్ రూమ్మేట్ అతని దగ్గరికి వచ్చి తన పెళ్లి శుభలేఖ ఇచ్చి ఆ వేళకి 3వ రోజున అక్కడి నుండి మిత్రబృందమంతా కలిసి బయలుదేరుతున్నారని, తను అప్పుడే రావాలని అన్నాడు. సుందరం నెత్తిమీద పిడుగుపడ్డట్లయింది. పోనీ, నన్ను వదిలేయకూడదు అన్నాడు ప్రాధేయపూర్వకంగా. స్నేహితుడు ఎదురుచూడని మాట ఆలకించినట్లుగా అదేమిటలా అంటున్నావు అన్నాడు ఆశ్చర్యంగా. సుందరం అతనికి అలాంటి భావం కలిగించినందుకు సిగ్గుపడి, అది కాదు, పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి అంటూ నసిగాడు. మాకు దగ్గరికి రావడం లేదా అన్నాడు స్నేహితుడు. సుందరం ఏమి జవాబు చెప్పాలో తెలియక ఊరుకునేసరికి, ఇంతకు ఇష్టం లేదని చెప్పకూడదా నా పెళ్లికి రావడం? అవును, మరి మేము బీదవాళ్లమయ్యే, నాలాంటి వాడి పెళ్లికి రావడం నీ డిగ్నిటీకి భంగం కదా అన్నాడు స్నేహితుడు నిష్ఠూరంగా. సుందరం గద్గదిక కంఠంతో, నన్ను అపార్థం చేసుకోకు అన్నాడు. చచ్చా, లేదు, నిన్ను సరిగానే అర్థం చేసుకున్నాను, వస్తాను, గుడ్ బై అంటూ కోపంతో అతను సీరియస్గా వెళ్ళిపోతూ ఉంటే సుందరం చప్పున మిత్రుడు చేయి పట్టుకుని ఆపి, సరే పెళ్లికి వస్తున్నాను శంకరం అన్నాడు గట్టిగా. పెళ్లివారి ఊరు బరంపురం దగ్గర పల్లెటూరు. బరంపురంలో రైలు దిగి అక్కడి నుండి బస్సులో 20 మైళ్ళు పోవాలి. బస్సు ప్రయాణం ముగిసిన ఎడ్లబళ్లలో 2 మైళ్ళ ప్రయాణం. యువకులం మాకు ఎద్దుబండి ప్రయాణమేమిటని విద్యార్థులంతా నడిచే రాసాగారు. చల్లని సాయంత్రం, చలిగాలి విపరీతంగా వీస్తోంది. సుందరం స్వెటర్ వేసుకుని తలకి మఫ్లర్ చుట్టుకుని వాళ్లతో నడుస్తున్నాడు. వాళ్లు గబగబా అడుగులు వేస్తుంటే తను వేస్తున్నాడు. పెళ్లి అయ్యాక దగ్గరలో ఉన్న అడవి చూడ్డానికి రమ్యంగా ఉంటుందని విని మిత్రబృందమంతా వ్యాహాలికి బయలుదేరారు. అది కొండ మీద అరణ్యం. ఒక్కొక్కడు ఈలలు వేసుకుంటూ కేరింతలు కొడుతూ కొండ ఎక్కుతున్నారు. వాళ్లతో పాటు సుందరం ఎక్కుతున్నాడు. వాళ్లు పరిగెత్తితే తను పరిగెత్తుతున్నాడు, వాళ్లు దూకితే తను దూకుతున్నాడు. అలా కొంత దూరం పోయాక మేఘావృతమై అనుమానాస్పదంగా ఉన్న ఆకాశం ఉన్నట్లుండి వర్షించనారంభించింది. తలదాచుకునేందుకు కూడా ఎక్కడా చోటులేదు. అందుకని అలాగే వర్షంలో తడుస్తూ పరిగెత్తసాగారు అందరూ. సుందరం కూడా చప్పగా తడిసిపోయాడు, ముద్దైపోయాడు, గజగజ వణుకుతూ ఉన్నాడు. అయినా వాళ్లతో అలాగే పోతున్నాడు. అలా తిరిగి ఏ అర్ధరాత్రికో తిరిగి వచ్చారు. ఆ రాత్రి సుందరం కనుమూయలేదు. మిగతా స్నేహితులంతా వెచ్చగా దుప్పట్లు కప్పుకొని నిద్రపోతున్నారు. వాళ్లంతా ఎంత అదృష్టవంతులు, అతనికిప్పుడు దిగులు పడ్డానికి కూడా ఓపిక లేదు. ఒక్కోసారి దుఃఖపడడం కూడా చేతకాని స్థితికి వస్తోంది. ఇది అలాంటిది మరి. ఆ దెబ్బ నుంచి అతను కోలుకునేసరికి 4 రోజులకి పైగా పట్టింది. అప్పటికి కాని అతను మామూలు మనిషి కాలేకపోయాడు. ఇక అవతల పరీక్షలు సమీపిస్తున్నాయి. ఇంకా కష్టపడి చదవాలి. తనలో వ్యాధి పెరుగుతోందో అలాగే ఉందో ఏమీ తెలియదు. డాక్టర్ దగ్గరికి పోదామంటే అతను పరీక్ష చేసి ఏమంటాడో అని చచ్చే భయంగా ఉంది. జబ్బు బాగా ముదిరిపోయింది. నీ లంగ్స్ చెడిపోయాయి, ఇహ తగ్గే ఆశే లేదు అంటేనో అంటూ ఎంతో భయం వేస్తోంది సుందరానికి. ఇక అప్పుడప్పుడు దగ్గు వస్తూ ఉండేది. అలా దగ్గుతోంటే రక్తం పడదు కదా అన్న భయోత్పాతం పీడిస్తూ ఉండేది. ఈ మానసిక చిత్రవదతో, అస్పష్ట అయోమయ ప్రవృత్తితో ప్రతి నిమిషం ఒక సంఘర్షణగా, పోరాటంగా రోజులు నడవసాగాయి సుందరానికి. ఇక ఇలా ఉండగా తన అన్నయ్య ఇంటికి బయలుదేరిన ఆశ జగన్నాథపురంలో ఒక చిన్న పెంకుటింటి ముందు నిలబడి వదినా అని పిలిచింది మృదుకంఠంతో మెల్లగా తలుపు తట్టి. లోపల నుండి ఓయ్ అన్న సన్నని గొంతు వినపడింది. 1-2 క్షణాలు గడిచాక తలుపులు తెరుచుకున్నాయి. గుమ్మం లోపల ఒక 20 ఏళ్ల యువతి నిలబడి ఉంది. ఎంతో అందంగా, సుకుమారంగా, లేతగా ఉన్నది ఆమె. చక్రాల్లాంటి ఆమె కన్నులలో సౌమ్యభావం తొణికిసలాడుతోంది. ఆశని చూడగానే ఆమె ముఖం వికసించింది. లోపలికి రా ఆశ అన్నది ఆనందంగా. ఆశ ఆ యువతి వెంట లోపలికి అడుగుపెట్టింది. ఆ చిన్న ఇల్లు ఒక మారుమూల సందులో ఉంది. లోపలికి సరిగ్గా వెలుతురు కూడా రావడం లేదు. ఆశ పరిశీలనగా చూసింది. వంట ఇంటితో కూడా కలుపుకుని మొత్తం 3 గదులు. గోడలు నల్లగా మురికిగా ఉన్నాయి. ఆశకు కళ్ళలో నీళ్లు తిరిగాయి. కూర్చో ఆశ, ఎన్నాళ్ళకో కనిపించావు. అబ్బా, నిన్ను చూడగానే ప్రాణం లేచివచ్చినట్లయింది. ఒంటరితనంతో ప్రాణం విసిగిపోతోందనుకో అన్నది యువతి ఎంతో ఆదరంగా. ఆశ చాప మీద కూర్చుంది. ఇవాళ నిన్ను చూడాలనిపించింది వదినా, ఇహ మనసు ఉండబట్టలేదు, వెంటనే వచ్చేశాను అంది. ఆమె హాయిగా నవ్వి, ఎంత దయా అన్నది. ఇలా కాసేపు కుశల ప్రశ్నలు, పులాసా కబుర్లు అయ్యాయి. అన్నయ్య ఇంట్లో లేడా వదినా అని అడిగింది ఆశ తరువాత. ఆ యువతి తల ఆడించి, లేరు, ఇప్పుడే వస్తానంటూ ఎవరో స్నేహితుడి ఇంటికి వెళ్లారు. కూర్చో, తొందరేముంది, భోజనం చేసి ఇక్కడే ఉండి ఏకంగా సాయంత్రం వెళుదువుగాని అన్నది. సాయంత్రం వరకే అసలే నాన్నగారికి తెలియకుండా వచ్చాను అని నోరు జారిపోయి నాలిక కొరుక్కుంది ఆశ. ఎందుకు ఆశ సిగ్గుపడతావు, ఇందులో రహస్యమేముంది? పోనీ కాఫీ అయినా తీసుకుందువు గాని 1 నిమిషం అంటూ వంటింట్లోకి వెళ్ళింది. ఆశ వదిన వెళ్లిన వైపు చూస్తూ కూర్చుంది. ఆమె మీద అవ్యక్తమైన జాలి కలిగింది. ఎంత మంచి వదిన! తామిద్దరూ ఒకరంటే ఒకరు ఎంత చనువుగా అభిమానంగా ఉండేవారు. ఆమె కన్నులు మళ్లీ చెమ్మగిల్లాయి. మనసు మరీ మరీ అర్థమైపోయింది. ఇంతలో లోపల నుండి ఆ యువతి, "అన్నట్లు ఆశ, మీ వారేమంటున్నారు?" అని అడిగింది. ఆ యువతి పేరు జ్యోతి. జ్యోతి విశ్వనాథరావు గారింటికి చిన్న కోడలిగా వచ్చింది. సుందరం 3-7 చదువుతుండగా ఒకసారి సెలవులకి ఇంటికి వచ్చాడు. అతను అప్పటికి మునుపటికన్నా నునుపు తేలాడు. కొంచెం ఆరోగ్యంగా కనపడుతున్నాడు. అవసరం ఉన్నప్పుడే కాకుండా మిగతా సమయాల్లో మనసు దిటవు చేసుకుని అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఇదివరకిట్లాగా శ్రమ అనిపించడం లేదు. లలితమ్మగారు అతని దగ్గరికి వచ్చి, "ఏలూరు నుంచి రాజగోపాలరావు గారు వారమ్మాయిని నీకిద్దామనే ఉద్దేశంతో వచ్చారు. ఏం చెప్పమంటావు?" అని అడిగింది. దానికి సుందరం, "నాకు చదువు పూర్తి కాలేదు కదమ్మా, అప్పుడే ఏళ్ళెందుకు పెళ్ళి?" అన్నాడు. అప్పటికి ఆశకు ఇంకా పెళ్లి కాలేదు. రామానికి పెళ్ళయింది, కానీ మనోరమ అతని దగ్గర లేదు. పెళ్లి అయినంత మాత్రాన చదువుకు అడ్డు ఏముంటుందిరా, చదువు పూర్తి కాయగానే కాపురానికి తీసుకురావచ్చు" అంది లలితమ్మగారు. సుందరం ఈ ప్రతివాదనను కూడా నిరాకరిస్తూ, "నాకు చేసుకోవాలనిపించడం లేదమ్మా ఇప్పుడు" అనేశాడు. ఇక కొడుకుతో ఇంకేమీ అనలేక లలితమ్మగారు ఈ విషయం వెళ్లి భర్తకు చెప్పింది. విశ్వనాథం గారు, "వాడికిష్టం లేకపోతే బలవంతమేమీ లేదు, కానీ పాపం ఆయన ఎంతో ఆశతో వచ్చాడు. ఏమైనా సరే పెళ్లి చూపులకు రమ్మని ప్రాధాయపడుతున్నాడు. పోనీ వెళ్లి చూసి వచ్చేద్దాం, లేకపోతే ఆయన బాధపడతాడు. ఆనక ఏదో ఉపాయం చెప్పి తప్పించుకోవచ్చు" అన్నాడు. సుందరం తండ్రి మాటలను కాదనలేకపోయాడు. జీవితంలో ఇంతవరకు ఆయనకు ఎదురు సమాధానమిచ్చి ఎరగడు, అంగీకరించక తప్పలేదు సుందరానికి. ఇక మరునాడు మధ్యాహ్నం కారులో బయలుదేరి తల్లిదండ్రులు అతను, ఆశ కలిసి ఏలూరు వెళ్లారు. వేసవికాలం కావడం చేత గోదావరి మీద నుంచి కార్లు పోతూనే ఉన్నాయి. ఏలూరులో పెండ్లి చూపుల్లో సుందరం జ్యోతిని చూశాడు. అతను ఉలిక్కిపడ్డాడు. పెండ్లి చూపులు ఇంత అందంగా ఉంటాయని, ఈ అద్భుత తరుణంలో సుందర వాతావరణంలో ఓ చక్కని మూర్తిని చూడగలుగుతాడని అతనికి ముందుగా తెలియదు. జ్యోతిలో, ఆమె అందంలో, ఆ నయనదల కాంతులలో అతన్ని ఏదో కవ్వించింది. అతని మనసు సంపుల్లమానమైంది. అతనిలో ఏదో అజ్ఞాత శక్తులు మేల్కొన్నట్లయింది. ఇన్నాళ్ళు ఆ గదిలో చదువులో అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఏదో తెలియంది కావాలని ఉండేది. ఏదో వెలితి తపన, ఉత్పన్నమయ్యే ఆరాటం అతనికి అర్థమయ్యేది కాదు. ఇప్పుడు తనకు కావలసింది ఇక్కడ ఉన్నదని తెలిసి వచ్చింది. అతను ఆమె వెంక చూడలేకపోయాడు, చూడకుండా ఉండలేకపోయాడు కూడా. "నువ్వు కూడా చూడమ్మా మావాణ్ణి, అంత సిగ్గుపడితే ఎలాగా? మావాడు నీకు నచ్చాడో లేదో చూసుకో" అంటోంది లలితమ్మగారు. అందరూ పోరగా పోరగా జ్యోతి అతి కష్టం మీద తన విశాల నేత్రాలను కొంచెం పైకి ఎత్తింది. ఆమెకు అతని పాదాలు కనిపించాయి, సున్నితమైన తెల్లని పాదాలు. ఆ పాదాల నుండి ఏదో ఆమెను లాగినట్లయింది, వాటిని స్మరించినట్లు అనిపించింది. ఆమె పులకాంకితయింది, సిగ్గుపడి చప్పున కళ్ళని కిందకు వాల్చేసింది. ఇక ఇంటికి వచ్చాక లలితమ్మగారికి దిగులు పట్టుకుంది. అంత చక్కని కోడలు అసలు తండ్రి మాట తీసివేయలేక మొక్కుబడి తీర్చుకోవడం కోసం వచ్చాడు కొడుకు. "వద్దంటాడేమో ఏమో" అని భయపడుతూనే సుందరాన్ని అడిగింది, "ఎలా ఉందిరా పెళ్లి కూతురు?" అని. సుందరం తాను అక్కడికి వెళ్లకముందు అన్న మాటలు మర్చిపోయాడు. మనసులోని మాట చెప్పడానికి అతనికి సిగ్గువేసింది. ఎలాగోలా గొంతు స్వాధీనం చేసుకుని, "నాకు ఇష్టమేనమ్మా" అన్నాడు తల పక్కకి తిప్పేసుకుని. లలితమ్మగారు సంతోషంతో ఉక్కిరి బిక్కిరయ్యి కొన్ని క్షణాలు మాట్లాడలేకపోయింది. ఇక సుందరం అలా అనేశాడే గాని ఆ క్షణం నుంచి బాధపడ్డం ఆరంభించాడు. తాను ఏమిటి తొందరపడి అలాంటి నిర్ణయానికి వచ్చేశాడు? తాను మామూలు మనిషి కాదు కదా, తనలో లోపం ఉంది కదా, అది ఎవరికీ తెలీదు అంటూ తాను వ్యాధి పీడితుడు, పెళ్లి చేసుకుని మరో జీవితాన్ని అశాంతి పాలు చేయబోతున్నాడు, అన్యాయం చేయబోతున్నాడు. అసలు ఇది అన్యాయం చేయడమవుతుందా? ఏం నేరం చేశాడని తను అను ఆలోచిస్తూ ఉన్నాడు. అతనికి ఏమీ పాలుపోవట్లేదు. జ్యోతిని చూశాక ఆ అపురూపమూర్తిని నిర్లక్ష్యం చేస్తే దూరమైపోతుందనే భీతితో తల్లి అడగ్గానే ఒప్పేసుకున్నాడు. కానీ ఇప్పుడు అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. సమాధానం లేని ప్రశ్నలు, ఆకృతి లేని పోరాటం. మిగతా కథ తరువాతి భాగంలో విందాము.